भयकंदरदत्त दक्षिणास्यानां चरणस्मरणम् अविद्या हरणे करणं ममास्तु सच्छरणम्। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अरुणाकरुणातरङ्गिताक्षी धृतपाशाङ्कुशपुष्पबाणचापा अणिमादिभिरावृतामयूखैः अहमित्येव विधामये भवानीं ध्याये पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां परफलितवसद्धेमपत्रां वराङ्गीं सर्वानन्दारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुंकुमविलेपनामलिकचुम्बिकस्तूरिका समन्दहसितेक्षणा ससरचापपाशाङ्कुशा अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषाम्बरा जपाकुसुमभासुरा जपविधौ स्मरेदम्बिका ऐकार हरिकार रहस्ययुक्ता श्रीङ्कार गूढार्थ महाविभूत्या ओङ्कार मर्म प्रतिपादिनीभ्या नमो नमः श्री गुरुपादुकाभ्या ॐ ऐ हरि श्री श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। अथ श्री सौन्दर्यलहरी आनन्दलहरी नाम प्रथमभागः शिवस्य युक्तो यदि भवति शक्तप्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अपस्त्वामाराध्य हरिहर प्रणन्तु स्तोतुं वा तवमकृतपुण्य प्रभवति तनीयां सम्पा तव चरणपङ्क्तेरुभवन् विरिञ्चि सञ्चिन्वन् विरचयति लोकान् विकलम् वहत्येन शौरि कथमपि सहस्रेण शिरसा हरः संशुद्ध्यैनं भजति भसितो धूलन विधिम् अविद्यानामन्तस्तिमिरमीर दीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्द श्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजवदौ निमग्नानां दक्ष्वा पुरविपुवराहस्य भवति त्वदन्यपाणिभ्या अभयवरदो दैवपगणः त्वमेका नैवासि प्रकटितवरा। भीत्यभिनया हयात्रा तुम दातु फलमपि च वाञ्छा समधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ हरिस्त्वामाराध्य प्रणत जन सौभाग्य जननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयतु स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेख्येन वपुषा मुनीनामप्यन्त प्रभवति हि मोहाय महताम् धनुःपौष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखाः वसन्तः सामन्तो मलयमरुदायोधनवपः तदाप्येतः सर्वं हिमगिरिसुते कामपि कृपा अपादं ते लब्ध्वा जगतिदमनङ्गो विजयते त्वणत्ताचीराम परिपलभकुम्भस्तनभरा परीक्षीणामध्ये परिणतशरच्चन्द्रवदना धनुबाणान् पाशं श्रीमपि ददानातरतलैः पुरस्तादास्तानः पुरमपि पुराहो पुरुषिपा सुधासुन्धोर्मध्ये सुरविटपि वाणी परिवृति मणिद्वीपे नीपो पवनवपि चिन्ता शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलया भजन्ति त्वा भन्या पतिमङ्गलहरीं महीं मूलाधारे कमपि मणिपूरे हुतवहं स्थितं स्वाभिष्टानि हृदि मरुतमातः स्वपरि मनोऽपि भ्रूमध्ये सकलमपि भित्त्वा कुलपथं सहस्रारे पत्नि सहरहसि पत्य विहरसे सुधाधारा सारेश्वरण युगलान्तर्विगलितै प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसान्नाय महसः अवाप्यस्त्वा भूमि भुजगनिभमध्युष्टवदयम् स्वमात्मानम् लकुण्डे कुहरिणि चतुर्भिः श्रीकण्ठै शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिश्वभोर्नवभुवपि मूलप्रकृतिभिः त्रयश्चत्वारिंशद्वसुगणकणाशत्रुभव त्रिरेखाभिः सार्धं तव श्रवणं तदीयं सौन्दर्यं तुहिमगिरिकन्ये तुलयितुम् कवीन्द्राकल्पन्ते कथमपि विरिञ्चि प्रभृतयः यदा लोकौत्सुक्यादमरललना यान्ति मनसा तपोभिर्दुष्प्रापि गिरिससायुज्यपवी नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडम् पतिपमनुभावन्ति सपसः दलद्वेणी बद्धा कुचकलशविस्रस्तशिचया हतात्मयत्काङ्क्ष्यो विगविपदुकूलायुगमयः क्षितौ षट् पञ्चाशत् द्विसमधिकपञ्चाशदुदके कुतासे द्वाषष्टि चतुरधिकपञ्चाशदन्ये दिविषट्टि चतुष्टष्टिरिति मयु Tava Charanayoriya
Chakrastham tapanasasukotipitharam
निरालों के लोके निवसत ही भानु प्रभुवनि विशुद्ध ते शुद्ध स्फटिक विशदं व्योमजनकं सुवंसे देवीमपि शिव समानौ व्यवसिता ययोक्तान्त्यायात्या शशिकिरण सारुप्य करणि विभूतां विलसति च पूर्वजगति समुन्नीलसंवि कमलमकरन्दैकरसिकम् भजेऽहं सद्वन्द्वं किमपि महतां मानसचरम् यदा लाभादष्टा दशगुणितविद्या परिणतिः यदा तत्ते दोषा गुणमखिलमद्यपयैव तव स्वाभिष्टानि उतवहमधिष्ठाय निरतम् समीरे संवर्तम् जनमि महतीतां च समया यदा लोके लोकान् दातु महति क्रोधकलिते दयात्राया दृष्टि शिशिरमुपचारम् रचयति पतित्वं त्वं शक्त्या तिमिरपरिपत्ति स्फुरणया स्फुरन्नानारत्नाभरण परिणभ्येन्द्रधनुषम् तव श्यामं मेघं कमपि मणिपूरैकशरणम् निषेवे वर्षन्तं हरमिहिरतप्तं त्रिभुवनम् तवाधारे मूले सहसमययालास्य परया नवात्मानं मन्ये नवरसमहाता भवमुतम् उभाभ्यामेताभ्या उदयविधिमुद्दिश्य दयया सनाथाभ्यां जग्मे जनपजननीमज्जवदिवम् इति श्री आनन्दलहरी नाम प्रथमभागः अथ द्वितीयभागः सौन्दर्यलहरी गतैर्माणिक्यत्वं गगनमणिभिः सान्द्रघटितं किरीटं देहैमं हिमगिरिसुते कीर्तयति यः समीरे यच्छाया चरणशबलं चन्द्रशकलम् सौनासीरम् किमिति न निवनगुणादिषाम् घनस्निग्धश्लक्ष्णम् त्रिपुर विपुरुन्दं तव शिवे
सहजमुपलब्धम् सुमनगस्मिन् मन्ये
वलपठनवाटी विपतिना तनोतु क्षेमं नः तव वदन सौन्दर्य लहरी परीवाह स्रोत सरणिव श्रीमन्त सरणि वहन्ति सिन्दूरं प्रबल कबरी भारति निरद्विषा वृद्धैर्बन्दी कृतमिव परीणार्थकिरणम् अरालै
Oh, Pranali
चतुर्भिस्सौन्दर्यं सरसिजमवस्तौतिवमयैः नखेभ्यः सन्त्रस्य प्रथममवनादन्धपरिपूर्ण चतुर्णां शीर्षाणां सममयानभुवा नखानाम् उद्योते नवनलिनवादं पुनपतां पराणां ते कान्तिं प्रभव प्रभवामप्रभमुमे यदि क्रीडं लक्ष्मी परमपलनात् समं देवि स्कन्दद्रिपवदनपीतं
स्तनयुगम् वेदं न खेदं हरतु सततं प्रसृतमुखम्
यदा लोक्यासक्तापहृदयोः स्वजनता स्वकुम्भौ हेरम्ब परिमृशति हस्ते न झटिति अमूते वक्षो जावमृतरस माण्यकुटुम्बौ न सन्देह स्पन्दो न गपति पपाते मनसिनः पिबन्तौ तौ यस्मात् हरिन्दवधू सन्दरसितौ कुमारावद्यापि विरदवनौ वहत्यं तस्तन्दो प्रतापव्यामिश्वरवमयितुकीर्तिमिवते तव स्तन्यं मन्ये धरणि भवतन्ये हृदयतः वयं पारावारः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडशिशुरा साध्य तव वपु कवीनां प्रौढानामवमीय भवयिता हरत्रोधज्वालावरिभवमीभो वपुषा गभीरे केनापि सरसि कृपसङ्गो मनसि जः समुत्पस्थौ तस्मात् अचलतनये भूमलतिका जनस्तां जानीते तव जननि रोमावलीति यदेतत्कारिणि तनु परपरङ्गात्मे कृते मध्ये किञ्चित् जननि तव यद्भाति सुधिया विमर्शादन्योन्यं कुचकलशयोरन्तरगतं तनूभूतं व्योम प्रविशविवनाभि स्थिरो गन्तावप स्तनमुकुलरोमावविवता कलावालं पुष्पं कुसुमसरतेजोमुपभुजः वसेर्लीलादारं किमपि तव नाभिर्गिरिसुते विलद्वारं सिद्धेर्गिरिशोभवनानां विजयते निसर्गक्षीणस्व स्तनभवो न क्लमजुषो स्नमन्मूर्तेर्नारि
तिलकशनैस्मृत्ययतैव श्रियन्ते
मध्यस्य कृतिपतीरतरुणा समावस्थास्ते भवतु कुशलं शैलतमये कुचौ सद्य पूर्वासभिगुरौ कषन्तौ दोर्मूले कनकपवशाभौ कलयता तवत्रातु हन्तादलनिपुरलग्नं तनुवा कृथानत्वं देवि त्रिवलिमवलीवत्तिपुरुवा गुरुत्वं विस्तारं क्षितिभव गुरुवयमशेषां वसुमति निपम्ब प्रार्थारस्तभवति लघुत्वं नयति च उभयमपि निर्जिप्य भवति सुहृत्ताभ्यां पत्युः प्रणतिपतिनाभ्यां गिरिसुते शिधिज्ञे जानभ्यां विभुदतरिकुम्भद्वयमसि परावेतुं रुद्रं विगुणशरदर्भौ गिरिसुते निषङ्गौ गङ्गेति विषमविशिखो बाणमकृत यवग्रे दृश्यन्ते दशसरफलापादयुगहीनकाद्रत्वमानः सुरमकृतशानिपमिषिता श्रुतीनां मूर्धान पतति पवयौ शेखरपया ममाप्येतौ मात शिरसि पयया परणौ ययोपाद्यं पाथ पशुपतिजटाजूपतटिनि ययोर्लाक्षालक्ष्मी अरुणहरिचूडाभिरुचिः नमो वातं भ्रूमो नयनरमणीयाय पवयोः तवास्मै त्वं द्वाय स्फुटरुचिरसालत्तपवते असूयत्यत्यन्तं यदभिहननाय स्पृहवते पशूनामीशान प्रणवनपङ्केलिपवे मृषा कृत्वा गोत्रस्खलनमभ वैलक्ष्यनमितं ललाटे भक्तानं चरणकमले ताडयति ते चिरादन्तशल्यं दहनकृतमुन्नीलितवता तुलाकोटिप्वाणि किलिकिलिपमीशानविपुणा हिमानि हन्तव्यं हिमगिरिशिवासैकचतुरौ निशायां निद्राणं निशिचरमभाने च विश्वौ वरं लक्ष्मीपात्रं श्रियमतिसृजत् तौ समयिनां सरोजं त्वत्पादौ जननि जयपस्तु प्रमिह किं पदन्ते कीर्तीनां प्रपदमपदं देवि विपदां कथं तं सखीः कठिनपमखीकर्परतुलां कथं वा बाहुभ्या उपयमनकाले पुरपिता यदादायन्यस्तं दृशविदयमानेन मनसा नखैर्नाकस्त्रीणां परकमलसङ्कोचशिभिः तरीणां दिव्यानां हसत इव ते चण्डिचरणौ फलानि स्वस्तेभ्य कुशलयतराग्रेण ददतां दरिद्रेभ्यो भद्रां श्रियमनिस्वमग्नाय ददतौ ददाने दीने त्व श्रियमनिस्वमाचानसपुषि अमन्दं सौन्दर्य प्रपरमपरन्दं विकिरिति तवास्मिन् मन्दारस्तबकसुभगे यातु चरणे निज
श्रीमत् परमहंस
परिव्राजकाचार्यस्य श्री गोविंद भगवत पूज्यपाद शिष्यस्य श्रीमत् शंकर भगवतः कृतौ सौंदर्यलहरी संपूर्णा ओम तत्सत्। ఇది మీకు ప్రింట్అవుట్స్ తీసి ఇచ్చి రేపు తప్పకుండా ఇస్తానండి. ఇస్తామండి. ఈ ఇంకా మూడు శ్లోకాలు కూడా ఉన్నాయి, రాసుకుంటారా? అలాగే చూద్దాం రేపు. ఎందుకు నేను తీసిస్తాను కదా. हरिः ॐ ॐ श्री गुरुभ्यो नमः। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ ఆదిపరాశక్తి నమః। ఓం సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః। మనకి సౌందర్యలహరి పారాయణ చేస్తున్న సమయంలో చక్కగా వరలక్ష్మి వ్రతం కూడా రావడం, పొద్దున మన అందరం కూడా చక్కగా లక్ష్మీ సహస్రం, మరి లలితా సహస్రం, అష్టోత్రం, ఖడ్గమాల అన్నీ చదువుకున్నాం. మనం రోజు చెప్పుకుంటున్నాం, కొంచెమైనా జ్ఞాపకం వచ్చావా అండి అందరికీను? ముఖ్యంగా నాకు ఏది గుర్తుకొచ్చింది తెలుసా, మిగతావన్నీ వచ్చినా కామాకర్షణీయైన మహా, శబ్దాకర్షణీయైన మహా, రూపాకర్షణీయైన మహా, శరీరాకర్షణీయైన మహా, ధైర్యాకర్షణీయైన మహా, స్మృత్యాకర్షణీయైన మహా, నామాకర్షణ్యైన మహా, శరీరాకర్షణ్యైన మహా, ఆత్మాకర్షణ్యైన మహా. చూసారా, ఆ మన మనస్సు అన్నిటి వేపు ఆకర్షించబడుతుంది అని చెప్పడానికి అది. కానీ బాబుజీ మహారాజు వారు ఏమని చెప్పారు మనకి, మీ మనస్సు ఎలా ఉండాలని చెప్పారు? ఇప్పుడు మనకి ఇంట్లో తింటున్న ఈగల్లా ఉండాలా, తేనెటీగలా ఉండాలా? తేనెటీగలా ఉండాలి. తేనెటీగ ఎప్పుడూ కూడా చక్కగా పుష్పాల మీదకే వెళ్ళి అక్కడున్న మకరందాన్ని కోరి తాను ఒక్కటే కడుపు నింపుకోదు, అదంతా తీసుకెళ్లి ఒక తేనె తెట్టులో దాచుకుంటుంది. దాచుకుని పోయి అదేనా తింటూ ఉంటుందా అంటే, పోనీ అది వెళ్ళి వాళ్ళందరూ దాని వంశాన్ని అందరినీ క్లాన్ అందరినీ తెచ్చుకొని పాపం అందులో ఉంటుందని ఉండడం, ఒక్కటి తిన్నది అందరూ కలిసి పట్టుగా చూడండి, అందరూ కలిసి పెట్టుగా తయారు చేస్తే ఆ తేనె పట్టు ఒకే ఒక్క ఈగ తేనె తీగ చెయ్యదు మనం. అందుకనే తేను కానీ మానవుడు కదండి దుర్మార్గుడు మనం. అన్నిటినీ మనమే తినేయాలి తాగేయాలి, లోకల్లో ఉన్నవన్నీ మనమే అనుకుంటాం. అది గొప్పది. వంకాయలు కాస్తే నావి, బీరకాయలు కాస్తే నావి, ఏమండి తేనె నాది, ఇవన్నీ నేను అమ్ముకుంటాను, ఆఖరికి జంతువులు కూడా నా. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు వెళ్ళి అలాగే ఒక కొండ చిలువ ఒక ఒక జంతువుని కాని దేనినైనా కాని మింగాక అదంతా దానికి అడుపులో కూర్చుంటుంది, అదంతా అరిగేంత వరకు మళ్ళీ ప్రమాణం జంతువులు మనకంటే ఎంత శ్రేష్టమైనదో చూడండి. అన్యాయంగా మన పాత్రలు మనం చిన్న చూపు చూస్తున్నాం, కానీ అందరికంటే చాలా ఉన్నతమైనటువంటిది అని చెప్పి మనకి బుద్ధి అనే ఒక గొప్ప పరికరాన్ని ఇచ్చి దానిని ఉపయోగించుకోండి అని చెప్తే ఆ బుద్ధిని మనం ఏం చేస్తాం, నామాకర్షణి బుద్ధాకర్షణి శరీరాకర్షణి నామాకర్షణి బీజాకర్షణి పిల్లాకర్షణి కుక్కాకర్షణి అండి పిల్లల వైపు కుక్కల వైపు మేకల వైపు కోళ్ళ వైపు అన్నింటి వైపు పెడుకుంటాం. ఇప్పుడు తేనె, ఈ తేనె తీగలు అలా చెయ్యవు కదా, అందరూ కలిపి ఇప్పుడు మన అందరం ఇక్కడ కూర్చొని ఎలా పారాయణ చేసుకుంటాం, ఇప్పుడు మన అందరం చక్క తేనెని సమకూర్చుకుంటున్నాం. ఈ తేనెని సమకూర్చుకొని మన హృదయం అనే పేరు పెట్టిలో భద్రపరుచుకుంటున్నాం. భద్రపరుచుకొని మనకొచ్చి మనకి జ్ఞాపకం ఉన్నంత వరకు మనకు వచ్చినంత వరకు ఒకరితో ఒకరు చెప్పుకుంటాం. లేదు కొత్త వాడు ఎవరన్నా వస్తే మన ఆశ్రమంలో సౌందర్య లహరి పారాయణ చేసుకున్నాను తెలుసా అని చెప్పి కొన్ని విశేషాలు చెప్పుకుంటాం ఒకరితో ఒకరు. ఈ చెప్పుకోవడమే ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఈ మానవుడు మహాదుర్మార్గుడు ఉన్నాడు చూసారా, వాడు వచ్చి ఆ తేనె పట్టుకి ఒక మంట పెడతాడు, పొగ పెట్టేసరికి ఏమైపోతాడో అన్నీ పాప వెళ్ళిపోతాడు. కనుక అక్కడ కూడా వాడికి స్వార్థం అనేది లేదు. నువ్వు నన్ను తరివేస్తావా అని వెతుకు అని కొడతాయా అని వాడు జాగ్రత్త పడతాడు, అవి కొట్టకుండా జాగ్రత్త పడతాడు, వాడు ఏదో రాసుకుంటాడు నువ్వు నాకు ఏదో ఏదో చేస్తాడు మనకు అన్ని తెలివితేటలు ఇచ్చాడుగా భగవంతుడు. కనుక ఇప్పుడు ఈ బాబుజీ మహారాజు గారు చెప్పినది ఏంటంటే తేనె తీగలాగా ఉండాలి సాధకుడైనటువంటి వాడు, తేనె తీగలాగా ఉండాలి సాధకుడైనటువంటి వాడు బాబుజీ వాచ. తేనె తీగ మళ్ళీ ప్రతి హృదయం దగ్గరికి వెళ్ళి మంచి నేర్చుకోవడం, ఇతరులు ఎందు మంచినే చూచుకును, మంచినే గ్రహించుకును, మంచినే చేయుటకును, ఇదే చేస్తూ వెళ్తూ ఉంటే అది మనని మంచి తప్ప మనకి రెండోది కనిపించదు ధర్మరాజులాగా, లేకపోతే దుర్యోధనుడిలాగా చెడు తప్ప కనిపించదు. మరి ఇంకోటి ఏంటండి, మామూలు ఇంట్లో తిరిగే ఈగ, ఈ ఈగ ఎటువంటిది, ఈ ఈగ మంచి వాటి మీద వాడుతుంది మనం మీద వాడుతుంది, మనం మీద బాధ వచ్చి మళ్ళీ మంచి వాటి మంచి పదార్థాల మీద వాడుతుంది. ముఖ్యంగా మనం బండ మీద ఉండే అన్ని తిన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుందండి, ఒక్కరే మురికాలు ఉంటుంది అక్కడ బండి పెట్టుకొని ఒకడు బజ్జీ వేస్తున్నాడు, పప్పుడు వేస్తున్నాడు అండి, బెల్లజ్జీలోని వేస్తున్నాడు, అవన్నీ తినేస్తాం, ఏది కాకపోతే వెతికిన పప్పు తింటాం ఏమండి, ఇవన్నీ తింటున్నాం కదండి, ఇవన్నీ మరి తిన్న వాళ్ళమే మన అందరం, నేను తిన్నాను లేదు. మొన్న ఎక్కడికో ఊరేస్తే మాతాజీ వద్దకి గరగపర్రం ఎక్కడికో వెళ్ళాం, అమ్మ ఇంకా రాలేదు, కోతు కోతు ముక్కలం కదండి, ఒక చోట ఆగి చక్కగా అక్కడ వాడు వేయిస్తూ ఉంటే ఏంటి పిడతకంది పప్పు తిన్నాం, పైపొచ్చి ఊరుకోకుండా అమ్మతో చెప్పాను కూడా, అమ్మ మేము తిరుపతి తిన్నాం అమ్మ ఇవాళ తిన్నారు అన్నారు. ఏంటనమాట, జాగ్రత్త, మనం ప్రచారంలో ఉన్నాము, ఈ ప్రచారంలో ఉన్నప్పుడు ఇలాంటివి తినేసామనుకోండి పక్కమని, కానీ నేను మా బాగానే ఉంది పరిసర ప్రాంతంలో ఎవరు లేరు, అక్కడ గుడి ఉంది, ఆ గుడి ముందరే ఒక అబ్బాయి బండి పెట్టుకుని అంటే ఏదో గుడ్డిలో వెళ్ళారన్నమాట, గుడ్డిలో వెళ్ళా అలాగా. కానీ ఈగలు ఏం చేస్తారంటే మలం మీద వాడి అక్కడ పుండుతాలో మీద వాడి మళ్ళీ వచ్చి ఆ బజ్జీల మీద ఆ పకోడీల మీద వాడతాయి, అవి మనం కొనుక్కుని తింటాం, మనకు వచ్చేది ఏంటంటే రోగం. మంచిని నేర్చుకుంటున్నామో ఆ మంచిని మనం అంతా కూడా ప్రచారం చేసుకుంటూ ఉండడమే మన ధ్యేయం అని మాతాజీ మరీ 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 చెప్తున్నారండి ఈ మధ్య. కనుక ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నటువంటిది 97వ శ్లోకం. ఆ 97వ శ్లోకంలో ఏమని చెప్తున్నాము, అమ్మా నిన్ను బాగా వేదాలు అని చదువుకున్న వాళ్ళు
ఆడకి మగకి వస్తువులకి మరి చెట్లకి చెమలకి జంతు
పాటించారు అని పంపాలంట. అంటే సృష్టి స్థితి లయము చేసేటటువంటి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు. సృష్టి అంటే జాగ్రత్త అవస్థ, స్థితి అంటే సృష్టి అంటే జాగ్రత్త అవస్థ, స్థితి అంటే స్వప్న అవస్థ, సుషుప్తి అంటే లయం లయమైపోవడం. కనుక సుషుప్తి అవస్థ ఈ మూడు అవస్థలకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాడు అధినాయకుడు. అవునా అండి? ఇప్పుడు జాగ్రత్తలో మనని ఒకడు వాచ్ చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. జాగ్రత్త అవస్థలో మనని ఒకడు ఎవడో ఒకడు ఉండి మనని చూస్తున్నాడు. మన మన ఆలోచనలన్నింటిని వాడు పసిగడుతున్నాడు. అవునా? వాడు ఎవడు? విష్ణుడు లేక వైశ్వానరుడు అన్నాడు. ఇది వైశ్వానరుడు అనేటటువంటిది ఎక్కడ వైశ్వానరుడు? నాలో వైశ్వానరుడు, నీలో ఉన్నవాడు వైశ్వానరుడే. కానీ మన అందరిలో కలిపి అంటే సృష్టి అంతటికీ కంటే అందరిలోనూ ఒక వైశ్వానరుడు ఉన్నాడుగా. ఆ వైశ్వానరుణ్ణి విరాట్ అంటారు. విరాట్ వైశ్వానరుణ్ణి విరాట్ అంటారండి. జాగ్రత్తావస్థ అభిమాని, స్వప్నావస్థలో తైజస్సుడు అంటున్నారు. స్వప్నావస్థ అభిమాని తైజస్సుడు. ఆయన మన అందరిలోనూ కలిపి అంటే వ్యష్టిగా ఉన్నప్పుడు ఏమంటే పెట్టామంటే తైజస్సుడు. అవునా? కానీ మన అందరిలో కలిపి ఉన్నవాడు కూడా ఉన్నాడు. అంటే మన అందరిలో కలిపితే ఆయన ఏమంటాం? హిరణ్యగర్భుడు అంటాం. కొంచెం ఇలాంటి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే రేపు పొద్దున్న మనకి ఏమా మన భీమవరంలో ఉన్నప్పుడు స్వామీజీ వారు అక్కడ కూర్చొని ఎదురుకుంటా ఉన్నవాళ్ళ అందరినీ ప్రశ్న చేశారండి. మాటలు రేపొద్దున మనం చెప్పాలి. ఇవి బేసిక్స్ అనమాట, ఏబిసిడీలు. మన ఆశ్రమవాసం చేస్తున్నందుకు మనకి జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ ఇవి మూడైనా తెలియాలి. జాగ్రత్త అవస్థ అంటే లేచి ఉన్నప్పుడు. జాగ్రత్త అవస్థలో అభిమాని ఎవరు చెప్పాలి? విష్ణుడు. విష్ణుడు లేక వైశ్వానరుడు. ఆయన సమష్టిగా ఏక ఒక్కడమే అయినప్పుడు అంటే మన ఒక్కడికి మన అందరికీ కలిపిన వాడిని ఏమంటారు? విరాట్ విరాట్. కనుక మరి ఇందులో ఈ జాగ్రత్త అవస్థలో మనం దేహంతో వ్యవహారం చేస్తున్నాం, స్థూల దేహంతో మనం చేస్తున్నాం. ఈ ఈ స్థూల దేహంతో చేస్తున్నాం. మరి ఈ జాగ్రత్త అవస్థ అధిదేవత ఎవరు? ఎవరు సృష్టికర్త? బ్రహ్మదేవుడు. పొద్దున్న లేవగానే మనకు సృష్టి మొదలవుతుంది కదండి. జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాక జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాము అంటే ఏమిటనమాట? ఈ స్థూల శరీరంతో పనులు మొదలెట్టేస్తాం. కనుక సృష్టి మొదలవుతుంది మనకి. నిద్రలో అదంతా పోయింది కానీ అక్కడ మొదలవుతుంది. మరి ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్త అవస్థ అయింది కదా. మన ఒక్కడికి వ్యష్టిగా ఉన్నప్పుడు వ్యష్టి సమష్టి అంటే మన ఒక్కల ఇండివిజువల్ కలెక్టివ్ ప్రపంచం అంతటికి సృష్టి అంతటికి కనుక దీనిని మనం తెలుసుకోవాలి. మరి ఇక్కడ రెండో వాడు ఎవరండి? స్వప్న అవస్థ. జాగ్రత్త అవస్థలో మనకి అనుభవం ఎలా ఉంటుంది? బాహ్యంగా ఉంటుంది. అవునా? స్థూల బుక్ అంటారు దాన్ని. స్థూల స్థూలంగా ఉంటుంది. మన అనుభవాలన్నీ స్థూల శరీరంతో సంబంధించి ఉన్నాయి కాబట్టి స్థూల బుక్ అంటారు దాన్ని. అర్థమైందా? జాగ్రత్త స్థానో వైశ్వాన ప్రథమపాద అని చెప్పిన నేను ఉపచట్లో వెళ్ళమనుకోండి, మీకు జస్ట్ చెప్తున్నాను. అయితే రెండవదైనటువంటి స్వప్నావస్థలు ఇప్పుడు నా అనుభవం మీరు చూడొచ్చు. నేను ఏదో వండు ఏదో ఏదో గ్లాసే పట్టుకున్నానండి. అలాగే పొయ్యి దగ్గర చెయ్యి తాగినారు. నా చెయ్యి తాగడం మీరు అందరూ చూడొచ్చు కదా, కానీ అదే నా స్వప్నంలో నా చెయ్యి తాగింది అనుకుందాం. అది ఎవరు చూడగలరు? నేనే చూడగలను, మీరు చూడలేదు. అందుకని నా అనుభవం నాది, ఎవరి అనుభవం నాది. కనుక స్వప్నావస్థలో దయచేసుడు అని ఉంటాడు. అంటే స్వప్నావస్థలో తైజస్సుడు అనే పేరుతో ప్రియమైనటువంటి పరమాత్మ తత్వమే అందులో ఉంటుంది. అంటే 1, 2, 3, 4 ఫోర్ అనేది నంబర్ కాదు, అక్కడ ఫోర్ అనేది అన్నిటిలోనూ కలిసి వెళ్తూ ఉంటుంది. అర్థమైందా అండి? తురియం అని చెప్పారు కదా, తురియం అంటే నాలుగవది అని అర్థం. ఈ నాలుగవది అంటే ఏంటి అంటే, నాలుగవది అనేది వేరే ఏం లేదు, అది ఆత్మస్సు, అది ఆది పరాశక్తి, అది లలితా పరాభట్టారికదేవి. ఆవిడ జాగ్రత్త అవస్థలోనూ ఉంది, స్వప్నావస్థలోనూ ఉంది, సుషుప్తావస్థలోనూ ఉంది. అర్థమవుతుందా? మూడింటిని లోనూ ఉండి మూడింటిని ప్రకాశింపజేస్తూ మూడింటికి అంటకుండా ఉంటాడు. అదండి శక్తి అంటే, అనంత శక్తి అది. అర్థమైందా? ఏమైనా డౌట్? అది ఎందుకంటే ఇక్కడ విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. మన జ్ఞాన యోగంలో 14వ శ్లోకం అనుకుంటాను, ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తోంది, రావణాసురుడు పుట్టుకే ఏ మాసంలో పుట్టాడండి? విశ్వావసుడు, విశ్వవసుడు అనేటటువంటి ఒక మునిసత్తమునికి బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఉదయం లేచే సూర్యోదయం అయ్యే లోపల నవకోటి శివలింగాన్ని అర్చన చేసుకుని వచ్చేవాడు. మరి ఇంత బ్రాహ్మణ కులంలోనూ పుట్టాడు దుర్బుద్ధి. మరి వాడు ఏమనిపించుకున్నాడు? రాక్షసుడు అనిపించుకున్నాడు, అవునా కాదా? మరి రాముడు ఏ కులంలో పుట్టాడు? రాజకులంలో పుట్టాడు. ఆయన ఏమంటాం మనం? కృష్ణుడు ఏ కులంలో పుట్టాడు? దేవలంటే మనమని నాలుగో జాతి అక్కడ పుట్టినవాడు. ఆయన ఏమయ్యాడు? మనకి ఇప్పుడు భగవంతుడికి కులాలు ఉన్నాయా? ఆయన శిరస్సు నుంచి ఆయన ముఖం నుంచి బ్రాహ్మణో స్వముఖమాసీత్ బాహురాజన్యకృత ఊరూపదస్యే ద్వైష్య మధ్యాహ్నం శూద్రో అజాయత. ఏమండి ఆయన యొక్క ముఖం నుంచి బ్రహ్మ వచ్చాడు. అంటే ఏంటి? ఆ రకానే మనకి ఏమిటి వస్తుందంటే అకారణం వస్తుందా ఇంకేమైనా వస్తుందా కారణం వస్తుందా? ఆ అంటే బ్రహ్మ అదేంటి? వాక్కు కదా. కనుక బాగా మంచి వాక్కుని వాక్శుద్ధి కలిగి మంచి వాక్కును ఉపయోగించుకునేటటువంటి వాడికి, మరి టీచర్లో ఉండేటువంటి వాడికి వాక్శుద్ధి ఉంటుంది కదండి. వాడు చదువుకుంటారు, అది టీచింగ్ చేస్తారు. లేదు టీచింగ్ రాదనుకోండి, ఇంకేదైనా ఏదైనా చెప్తారు. అలాంటి వాళ్ళందరికీ వాక్శుద్ధి ఉండాలి కదా. సరిగ్గా చెప్పని టీచర్ ఉన్నారు అనుకోండి, పిల్లలందరూ ఏం చేస్తారు? స్కూల్లో నవ్వుతారు. కాలేజీ లెవెల్కి వచ్చేసరికి ఇంకా డీజిల్ సేవ కూడా వేసేస్తారు కదా. అలాగే చక్కగా ఉచ్చారణ అది బాగుంది బాగా చెప్పేవాళ్ళు బ్రాహ్మణులు. అది ఎవరి ముఖస్థుగా వచ్చినటువంటి వాక్కి విరాట్ పురుషుడు భగవంతుడు. ఈ విరాట్ పురుషుడు వేరు, ఇందాక చెప్పిన విరాట్ వేరు. ఇందాక చెప్పిన విరాట్ కాదు, ఈయన విరాట్ పురుషుడు అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన ముఖస్థుగా ఏదైతే వచ్చిందో అది బ్రహ్మవాక్కు అన్నారు. బ్రాహ్మణో అస్య ముఖం ఆసీత్ బాహువు రాజన్యకృత. ఆయన బాహువులు ఎంత గట్టిగా ఉన్నాయి అంటే ఎవరినైనా కడి కొట్టి చంపేయగలవు. అందుకని దీనికి రాజత్వం ఇచ్చారు. మరి ఇప్పుడు రాజు ఊరికి దేశానికి రాజు అయినటువంటి వాడు యుద్ధం చేయలేకపోతే ఆ ఊరి పురోహితుడు వెళ్ళి నేను యుద్ధం చేస్తానని అయ్యాడనుకోండి ఏమవుతుందండి? ఆ రాజు యుద్ధం చేయనున్నాడనుకోండి ఎవరు మన అర్జునుడు లాగా, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడు? ఒరే ఏమిటాడు వాళ్ళ మహాత్మ పాత్ర ఎందుకు రానికి క్లీమత్వం అటు ఇటు కానీ తక్కువ అంటే ఏంటో తెలుసా? అటు ఇటు కాని తత్వం అదనమాట. ఇది వచ్చింది ఏమిటి అంటాడనమాట ఆయన. అందుకని నువ్వు క్షత్రియుడివి, నువ్వు ధర్మాన్ని కాపాడడం నీ ధర్మం. కనుక నువ్వు యుద్ధం చెయ్యను అంటే రావట్లేదు. నువ్వు కాస్త పుస్తకం చదువుకున్నావు, ఎంఎస్ ఎంఏ బిఏడి చదువుకున్నావు, నేను ఇంట్లో కూర్చుంటాను అన్నవాడని బాబుజీ మహారాజ్ వారు ఊరుకున్నారా అండి? వాళ్ళందరినీ తీసుకెళ్ళి టీచర్లుగా స్కూల్లో పెట్టలేదు, డాక్టర్లు వృత్తి చదివిన వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్లి పెట్టలేదు. ఇదన్నమాట బ్రాహ్మణోస ముఖమాసి బాహురాజన్యకృత ఊరు తదస్య వైశ్య. ఈ ఊరువులు అనేటటువంటివి ఎందుకు ఇంత ముఖ్యం అంటే ఒక సమాజం నిలబడడానికి తలొక్కటి ఉంటే చాలదు, తలొక్కటి ఉంటే చాలదు, బాహువులుంటే చాలదు, పాదాలుంటే చాలదు. ఈ పాదాలని తలని కలిపేటటువంటివి ఊరు. ఈ తొడలు అంత ముఖ్యమైనటువంటి, అంటే ఒక సమాజాన్ని నిలబెట్టడానికి అందుకే అందుకనే వైశ్య సాంప్రదాయం అనేది వచ్చింది. వాణిజ్యుడు అంటారు వారిని. కాబట్టి వాణిజ్యం చేయకపోతే ఈ ఎకానమీ అంతా ఎలా ఉంటుంది? దేశం యొక్క ఎకానమీ నిలబడుతుందా? నిలబడదు, అస్తవ్యస్తం అయిపోతుంది. కనుక వాణిజ్యం చేసేటువంటి వైశ్యులు ఆ విరాట పురుషుల యొక్క తొడల నుంచి వచ్చారు. మరి పాదాల నుంచి ఎవరు వచ్చారు అంటే శూద్రులు అన్నారు. ఇప్పుడు శూద్రుల గురించి, పాదాలు లేకపోతే ఇవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా కదా. అంతెందుకండి మీ ఆఫీసులోనో మా హాస్పిటల్స్ లోనో అంతవరకు ఎందుకు మన ఇంట్లో మనకి హెల్ప్ చేసే వారు రాకపోతే ఆ రోజుకి మనకి ఎంత నీరసం వచ్చేస్తుంది? అండి ఆ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ వాళ్ళు స్ట్రైక్ మీద పెడితే హాస్పిటల్ లేదండి, కేజీహెచ్ ఆ దోష ఆసుపత్రి మరీను నాసికేంద్రియం ఇంకా ఒక హాస్పిటల్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసే కానీ వాళ్ళు కానీ పెడితే ఏది స్ట్రైక్ మీద ముప్పులండి. గోవిందే గోవింద గోవింద, మన ఇంట్లో మనకి ఒక్కరోజుకే వాళ్ళు ఏమైనా రాకపోతే మనం చూస్తున్నాం. హాస్పిటల్స్ ఏమైపోతావు, మరి ఆఫీసులు ఏమైపోతావు? ఆఫీసులు బ్యాంకర్లు వాళ్ళందరూ వచ్చి చీపులు పెట్టుకుని తెచ్చుకుంటారా అండి? చూడరు, వాళ్ళు లేకపోతే అక్కడ మనకు అసలు ఉనికే. అంతేకాకుండా బాబుజీ ఇంకోటి చెప్పేవారు తెలుసండి, ఆ శూద్రులు పుట్టిన స్థానం ఏది? శూద్రులు పుట్టిన స్థానం ఏది? విష్ణుపాదం. కనుక ఇప్పుడు ఆ విష్ణుపాదం నుంచి ఏది ఇంకొకటి పుట్టింది? విష్ణుపాదోద్భవి గంగ. కనుక ఇప్పుడు ఏ గంగా నదిని అయితే జలమవుతే ఇప్పుడు గంగే జన్మ కృష్ణ గోదావరి సరస్వతి అని చెప్పి అపవిత్ర పవిత్రోగా సర్వావస్థాంగతో విస్మరే పునరీకాక్షం సభాభ్యంతర శుచి పునరీకాక్షం చదువుకుంటున్నా కదండి. ఇప్పుడు ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన పాదాల నుంచి వచ్చింది. ఇప్పుడు మనకి శూద్రులు ఏమవుతారండి? ప్రతిష్ట గంగాదేవికి తోబుట్టువులు అవుతారు కదా. కనుక ఇవన్నీ కూడా మానవుడు తెచ్చి పెట్టుకున్నాడు. ఈ చతుర్థం అని అంటే ఈ నాలుగు నేను చేస్తున్నా కూడా వీటి వేటికి నాకు అంత అవసరమా? ఇది నేను చెయ్యలేదు, మీరు చేసుకున్నారు అన్నాడు. దానికి బాబుజీ మహారాజు వారు ఇంత చెప్పేవారండి, ఇదంతా వారి అక్షరం కూడా ఇంకెక్కడి నుంచి మనకి రాలే. కనుక ఇక్కడ ఈ అమ్మ జగన్మాత ఏదైతే ఉన్నదో ఆ అనంత శక్తి స్వరూపిణి, ఆ అనంత శక్తి స్వరూపిణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో వారి వారికి శక్తిగా లక్ష్మీ సరస్వతి పార్వతీల్లో ఆయా శక్తులుగా ఉండి వాళ్ళకి శక్తినిస్తూ వాళ్ళని నడిపిస్తూ వాళ్ళని సాక్షిగా చూస్తూ ఈ జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సుషుప్తావస్థలో కూడా ఆవిడే మనకి సాక్షిగా ఉంటూ మనకి జరిగిస్తున్నవన్నీ మనకి చెప్తోంది ఆవిడ. కానీ వీటి దేంట్లోనూ ఆవిడ అంటదు. చేస్తూ చెప్పినప్పుడు ఈ మాండవ్య చిన్న సీన్ పచ్చిమిరపకాయల 12 మంత్రాలు అయినా ఇది మన సృష్టి రహస్యం అంతా చెప్తుంది. మన మనావస్థల గురించి చెప్తుంది, జాగ్రత్త స్వప్న సుశక్తి మనావస్థలేగా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మనమేగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మనమేగా అండి. ఇవే దీని గురించే చెప్పిందండి ఈ మాండవ్యం. ఇంకేం చెప్పాలి, 12 మంత్రాలు అని చెప్తూ అంటే నా అంతఃప్రజ్ఞ అంటే ఇప్పుడు కలలో మనం అంతఃప్రజ్ఞ అని అన్నాం కదా, కలలో నా ప్రజ్ఞ నాదే, మీది కాదు, మీ ప్రజ్ఞ మీదే కనుక నా అంతఃప్రజ్ఞ నా బహిప్రజ్ఞ. బహిప్రజ్ఞ అంటే స్థూలావస్థలో మన స్థూ జాగ్రత్త అవస్థలో మనం చేసే పనులన్నీ ఏ దేంతో చేస్తాం, బహిప్రజ్ఞతో చేస్తాం. నో భయత ప్రజ్ఞ అసలు ఉభయ రెండింటిలోనూ చేసే ప్రజ్ఞ కాదు. మరి అంటే నా ప్రజ్ఞానఘనం, ప్రజ్ఞానఘనం అంటే తట్టుకునేటువంటి ప్రజ్ఞ ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది మనకి గాఢ సుషుప్త అవస్థలో అక్కడ గాఢ సుషుప్తావస్థ అభిమాని ఎవరు, ప్రాజ్ఞుడు అంటున్నాం. ప్రాజ్ఞుడు అంటే చాలా ప్రాజ్ఞుడు గొప్పవాడు అని కాదు, ప్ర ప్లస్ అజ్ఞ ప్రాజ్ఞ ప్రకృష్టమైన అజ్ఞుడు అంటే ఏమిటి, అజ్ఞుడు అంటే అజ్ఞాని, ప్రకృష్టంగా అజ్ఞాని వాడు ఎవడు, నిప్పట్లో ఎవడైతే మనం ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు అంటున్నామో వాడు వాడు ప్రకృష్టమైనటువంటి అజ్ఞ కలిగినటువంటి వాడు. అటువంటి వాడు కూడా ప్రకాశం అంటే నేను ఒక విషయం చెప్తాను మీరు వినే ఉంటారు, అజ్ఞానాన్ని కూడా ఏది ప్రకాశింపజేస్తుంది, జ్ఞానమేగా అండి, జ్ఞానమే ప్రకాశింపజేస్తుంది. కనుక అజ్ఞానం ఉంది అని మనం తెలుసుకోవాలంటే మనకి జ్ఞానం ఉండాలి, అది ఒక్కటే గుర్తు పెట్టుకున్నాం చాలు. నా ప్రజ్ఞ నా అప్రజ్ఞ మరి అదేమిటి, అదృష్టం కంటికి కనిపించదు, ఆ శక్తి కంటికి కనిపించదు, ఆ వ్యవహార్యం దానికి ఏమి వ్యవహారాలు లేవు, అది చెయ్యాలి ఇది చెయ్యాలని లేదు, అగ్రాహ్యం దాన్ని తెలుసుకుందామంటే తెలియబడదు, ఆ లక్షణం దానికి ఏమి లక్షణాలు లేవు, అచింత్యం ఆలోచిద్దామంటే దానికి ఏమి మనకి ఊహకి అందేటటువంటిది కాదు, అవ్యపదేశ్యం ఫలానా దీనికి సంబంధించింది అని చెప్పడానికి కూడా లేదు. ఏకాత్మ అది ఒకే ఒక ఆత్మ, ప్రత్యయ సారం అన్నిటికీ కూడా సారభూతమైనటువంటి ఏకాత్మ ప్రత్యయ సారం. ఇది ఏం చేస్తోంది, ప్రపంచ ఉపశమం, ప్రపంచాన్ని ఉపశమింపజేస్తోందండి, ప్రపంచం లేకుండా చేసేస్తోంది మనకి. అది ఏమిటన్నమాట, ప్రపంచం అంతా నాలోకే లయమైపోతుంది, ప్రపంచం అంటూ నాకు భిన్నంగా లేదు, నేనే భగవంతుణ్ణి, నాలోనే ఉన్నది ప్రపంచం, నేను నిద్ర లేస్తే ప్రపంచం ఉంది, నిద్ర పోతే ప్రపంచం లేదు, ఇది అన్నమాట ప్రపంచోపశమం. అప్పుడు ఎంత హాయిగా ఉంటుంది, శాంతం శివం అద్వైతం. ఇది రెండోగా రెండవ వస్తువు లేనప్పుడు మనం ఒక్కలనే ఉన్నాం అనుకోండి, ఎంత హాయిగా ఉంటామో అనుకుంటాం మనం. ఆ ఒక్కటే ఉన్నప్పుడు కూడా మన మనసు యాక్ట్ చేస్తూ ఉందనుకోండి అప్పుడు లాభం లేదు అండి, అప్పుడు మళ్ళీ ద్వైతమైనది. కానీ ఎప్పుడైతే మన మనస్సులో కూడా రెండవ అసలు సంకల్పమే రాకుండా ఉండడం అనే చెప్పినప్పుడు అది తురియ స్థితి అంటే. కనుక శాంతం శివం అద్వైతం చతుర్థం అని అంటే దానిని నాలుగో దానిగా తెలుసుకోండి. స ఆత్మ అదే ఆత్మ, స విజ్ఞేయ అదే తెలుసుకోవలసినది, అది నీవు అండి, అది నీవు అని చెప్తున్నారండి. మరి ఇంత విశేషంగా చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఎన్ని రోజులు చెప్పుకుంటే మనకి కుదురుతుందంటారు? మిమ్మల్ని బోర్ కొట్టించలేదు కదా. ఇది మనకి చాలా కావలసినటువంటి విషయాలు కాబట్టి చెప్పుకోవడం అయింది. అందులో అమ్మకి కూడా ఈ నా ప్రజ్ఞ, నా అంత ప్రజ్ఞ, నా బహిప్రజ్ఞ అన్నటువంటి ఈ 7వ మహామంత్రం అండి మాండుక్యంలో చాలా ముఖ్యం. కనుక ఇదేంటంటే మనకి అటువంటి స్థితిని మనకి పొందింపజేసేది ఎవరు? అమ్మ. ఆ అమ్మ అటువంటిది అమ్మ ఎవరు? ఇప్పుడు గురుదేవుడు. ఆ గురుదేవుడు గురు శక్తి, పరబ్రహ్మ, గురు పరబ్రహ్మ, గురు పరబ్రహ్మం అంటున్నాం మనం, అవునా? కనుక కాళీప్రసాద్ అనేటటువంటి మనకి వ్యావహారిక నామం, వ్యవహారంలో పెట్టుకున్నాం. ఆయన నీ పేరేంటంటే వెంకటస్వామి అనేవారు. ఇంకా మీరు ఏంటండి, మీరు సేట్ గారు అంటే ఆ సేట్ గారు ఏదంటే ఏమనిపించుకోవాలంటే నాకేం పర్వాలి అనేవారు అన్నమాట. కనుక ఆయనకు ఒక పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేదు. కానీ మన కోసం, మనకు అర్థం చెప్పడం కోసం వారు ఒక రూపాన్ని దాల్చి శివుడే సద్గురు రూపుడై వచ్చాడు. తన బోధన వెలుగులో మనకి నిజానిజాన్ని చూపెడుతున్నాడు. ఆ శివుడు దర్శనం ఎక్కడ చేస్తున్నాడు? బయట, నీలోనే ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్తగా జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావించినప్పుడు, ధైర్యంగా సోహం అనుకున్నప్పుడు ఆ అహం ఇది కాదు, నేను చేస్తున్నాను, నేను చేస్తాను అంటున్నాడు. చూసారా, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, స్వర్ణకారుడు, మత్స్యకారుడు, క్రీడాకారుడు, ఆటలాడే వాళ్ళని ఏమంటాం? క్రీడాకారుడు. చేపలు పట్టే వాళ్ళని ఏమంటాం? మత్స్యకారుడు. ఆభరణాలు చేసే వాళ్ళని ఏమంటాం? స్వర్ణకారుడు. పట్టుకుండలు చేసే వాడిని ఏమంటాము? మరి ఏదో ఒక ఇలా అన్ని అంటున్నాను కదండి. మరి ఇప్పుడు నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను చదువుతున్నాను, నేను ఫలానా, నేను ఇది, నేను అది అంటున్నాడు. మనం అనునిచ్చు అనుకుంటున్నాం కదా. వీడినే అహంకారి అంటారు, అహంకారుడు. వీడు కూడా ఒక కారుడు. ఆ చెప్పులు కుట్టేవాడు లాగానే చెప్పులు కుట్టేవాడు. ఆ కనీసం ఆ చెప్పులు కుట్టేవాడికి ఆ జంతువుల యొక్క చర్మాలైనా ఉపయోగపడుతున్నాయి. ఈ చర్మకారుడి యొక్క చర్మం దేనికి పనికిరాదు కదా అండి. కనుక ఇది కారం. ఈ కారం పోతే అహం త్యక్త్వా అహమస్మ్యహం. ఈ అహం, నేను చేస్తున్నాను చేస్తున్నాను అనేది మనలో పోతే, ఇప్పుడు నేను చేస్తానని ఎగురుస్తున్నాడు ఎవడు? ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విషుడు ఎగురుతున్నాడు, అవునా అండి? కలలో నేను చూశానంటాడు, పైకొస్తూ ఎగురుతున్నాడు. నిద్రలో నేను నిద్రపోతున్నా, నాకే తెలియలేదంటాడు, ప్రాంతిలో ఉంటున్నాడు. కానీ ఈ ముగ్గురిని కూడా ఆ అమ్మే ప్రకాశింపజేస్తాడు. కనుక సత్యం ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళు చెప్తారా? అమ్మ లోపల ఉండి అమ్మ చెప్తుందా? నేను మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు తెలుసు నువ్వు మాట్లాడుతున్నావో, నువ్వు ఎక్కడైనా క్యాంపోన్ ప్లేట్లో విన్న పాట పాడేస్తున్నావో. ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారండి? అదే నేనేనండి, ఇది కట్టేశాను అని నువ్వు అనొచ్చు. నేనే కట్టి నేనే ట్యూన్ కూడా కట్టానండి పాడేనండి అంటే అంత మాత్రాన నువ్వు అనేసావు. కానీ నీలో ఉన్న అమ్మ నిన్న గమనిస్తా లేదా? మనలో ఉన్న అహంకారం అలా పలికిస్తోంది. ఆ అహంకారం పలికిస్తోంది అంటే చూస్తుంది, నవ్వుతోంది. ఓహో, వీడు ఇలా పలుకుతున్నాడా? పలుకు, ఇంకా ఎన్ని కావాలా పలుకు, చూస్తానంటో మందహాసం. అదే విధంగా అవ్వం మాట మన జాగ్రత్త అవస్థని గమనిస్తోంది, సుషుప్త అవస్థని గమనిస్తోంది, స్వప్నావస్థని గమనిస్తోంది. అన్ని గమనించి దేంట్లోని ఇంపోర్ట్లో చూడండి, ఆవిడ కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఆవిడ హేయో పాదేయ వర్జిత, అమ్మనామాలో హేయో ఉపాధేయ వర్జిత అంటే ఇది హేయమైనటువంటిది, ఇది ఉపాధేయమైనటువంటిది అని కూడా లేదు ఆవిడకి. నువ్వు గంధం పెట్టి పూసినా ఆవిడ ఏమనదు, నువ్వు పిడక చెక్కలు వేసి అక్కడ పెట్టినా ఏమనదు. ఏమంటే మరి మాంస కబలాలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, ఆవిడేమనదు. ఆవిడ చూస్తూ ఉంటుందంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. అందుకని అమ్మ ఎప్పుడు కూడా సాక్షి, సాక్షి వర్జిత. అమ్మ నామాల్లో సాక్షి స్వరూపిణి అయిన మహా సాక్షి వర్జిత, ఆవిడ సాక్షి, సాక్షి వర్జిత కూడా. ఆవిడ ఏదీ కాదు, చతుర్థం తురీయం అంటే అన్నిట్లోనూ ఉంటుంది, దేనికి అంటదు, అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. తాను మాత్రం సాక్షి, నిత్య సాక్షి, విశ్వ సృష్టి స్థితులయ్య నిత్య సాక్షి. ఎవరు? చక్రవర్తి భగవాన్, గురు చక్రవర్తి. అది గురు గురుగీత చెప్తాను కనుక ఇటువంటి చక్కటి తత్వాన్ని అందించినటువంటి గురుమూర్తికి నమస్కరించుకుంటూ ఇంకా 98, 99, 100 మనకింకా ఎన్ని రోజులు చెప్పేసుకుంటాం. రేపు మట్టుకు మనకి చెప్తా, రేపు వాకి పోర్ణం కదా చెప్తావు, అది నా డ్యూటీ కాదు. కనుక మనం ఇక్కడతో ఏంటి, అయ్యో ఏంటి కాదా, రేపు రాఖీ పూర్ణం కాదా, మరి అదేంటంటే అందరు నన్ను అలా చూస్తారు, అదిగో అక్కడ అక్కడే వచ్చి కూర్చున్నారు ఎదురుకుంటాను. మరి మరీ మనం మునిగిపోయామండి సౌందర్య లహర్లో, లీనం ఇంకా అంతకంటే కావాల్సిందే ఉంటుంది. అప్పుడు ప్రతి రాత్రి పూర్ణమి రాత్రే మనకి అర్థమైందా, ఇవాళ పూర్ణమి రేపు పూర్ణమి అనేది అనుక్షణం పూర్ణమే. పూర్ణత్వం మన పూర్ణమైనటువంటి అమ్మ స్వరూపాన్ని మన మనసు నిండా పూర్ణంగా నింపుకుంటే ప్రతి క్షణము పూర్ణమే. హరి ఓం తత్సత్. ఓం సహనావతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వి నావధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.